पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఈనాడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక విశేషమైనటువంటి దివ్యశక్తి ప్రేరణతో మీకు తెలిసినా తెలియకపోయినా వచ్చారు అన్నది గమనించుకోండి. ఈ నెల 6,000 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వచ్చేటటువంటి నెల అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అక్టోబర్ నెలలో సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, కుజుడు భూమికి చాలా దగ్గరగా వచ్చారు. మన మన పనులలో లీనమై ఉన్నటువంటి మనము ఆ అద్భుతాన్ని గమనించుకోలేదు. కానీ భారతీయులమైనటువంటి మనకి గురువుల యొక్క అనుగ్రహంతో అక్టోబర్ నెలలో చాలా అద్భుతాలు జరిగాయి. ఆ చాలా అద్భుతాలలో ఒకటైనటువంటి అద్భుతం ఏంటి అంటే ఈనాడు మీరు ఇక్కడ కూర్చుని ఉండటం. ఈ కూర్చుని ఉండటంలో సద్గురువుని యొక్క పిలుపు మీరు అర్థం చేసుకోండి. మీ అంతట మీరు ఎవరో నన్ను ఆహ్వానిస్తే, లేకపోతే ఫలానా వాళ్ళు బలవంతంగా నన్ను తీసుకురావటం వల్ల, లేకపోతే ఏదో ఒక పాంప్లెట్ క్యాజువల్ గా మీకు అందటం వల్లనో వచ్చారని అనుకుంటున్నారు, అది ఖచ్చితంగా తప్పు. మీరు ఎందుకు వచ్చారు అంటే అనేక జన్మల సుసంస్కారాలు మిమ్మల్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టాయి అని నేను చెప్తున్న దాన్ని జాగ్రత్తగా ఈనాడు విశ్వసించండి. రాబోయేటటువంటి 5-6 నెలలలో దానిలో ఉన్నటువంటి సత్యము మీకు బోధపడుతుంది. భారతీయ సంస్కృతికి 2 ఆధారాలున్నాయి, మనం వాటిని పూర్తిగా విస్మరించాం. ఒకటి గాయత్రి మంత్రము, 2వది యజ్ఞము. ఎలక్ట్రో కెమిస్ట్రీలో పిహెచ్డి చేసినటువంటి నేను ఎంఎస్సీ స్టూడెంట్స్ కి బయోకెమిస్ట్రీ చెప్పినటువంటి నేను నా యొక్క అనుభవంతో గ్యారంటీగా చెప్తున్నది ఏంటి అంటే, మీ ముందు ఉన్నటువంటి యజ్ఞకుండాలను మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే మీ కోరికలన్నీ తీరిపోతాయి. యాజ్ ఎ సైంటిస్ట్ నేను చెప్తున్నాను అండి. ఈ జ్ఞానం నాకు ఇచ్చినటువంటి పరమ పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి మంత్రాన్ని తన భార్యతో సహా 1,200,000,000,000 మంత్ర జప పురస్కరణ చేసి ఈ విజ్ఞానాన్ని అందజేశారు. 1,200,000,000,000 గాయత్రి మంత్ర జప పురస్కరణలు చేసి ఈ యజ్ఞ విధానాన్ని మానవ జాతికి అందజేశారు. దాని యొక్క ప్రయోగ ఫలితాలు నేను, నా స్నేహితులు, అనేక మంది సాధకులు అనుభవంలోకి తెచ్చుకున్నారు. సహయజ్ఞ ప్రజా సృష్టి పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్పృష్ట కామజు. చాలా స్పష్టంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, ఇచ్చేవాళ్ళల్లారా, మీ కోరిక తీర్చుకోవటానికి అక్కడికి ఇక్కడికి మీరు పరిగెట్టవద్దు. సహయజ్ఞ ప్రజా సృష్టి ప్రజలతో పాటు యజ్ఞాన్ని సృష్టించి ఏం చెప్పాడు, ఏషవో స్పృష్ట కామజు, మీరు కోరికలు పిండుకోండి అన్నాడు. ఒక కోరిక, రెండు కోరికలు కాదు. ఆవు పొదుగు నుంచి పాలు మనం ఎలా పిండుకుంటామో అలాగ మీరు యజ్ఞం ద్వారా మీ కోరికల్ని పిండుకోండి. అమ్మాయికి పెళ్లి కావటం లేదు, ఈ యజ్ఞ విధానాన్ని అవలంబించి చూడండి అవుతుందో అవదో, అబ్బాయికి ఉద్యోగం దొరకటం లేదు చేసి చూడండి. ప్రకృతిలో మీ కోరికలు పూర్తి అవటానికి, అమ్మాయికి పెళ్లి కావటం లేదు, అబ్బాయికి ఉద్యోగం కావాలి, కోర్టులో కేసులు ఉన్నాయి, కుటుంబంలో మనస్పర్ధలున్నాయి, ఇవన్నీ కూడా ఈ యజ్ఞ విధానం ద్వారా మీకు నయమైపోతాయి. చాలా టెక్నిక్ తెలియాలి మీకు, ఆ విధానం తెలియాలి. ఆ విధానం తెలియటానికి మన ఋషులు వేదాలలో మేధా యజ్ఞాలు అని పెట్టారు. గోమేధము, నరమేధము, సర్వమేధము, వీటన్నిటికీ రారాత అయినటువంటి అష్టమేధము. మొన్న మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో అష్టమేధ యజ్ఞం జరిగింది. డిసెంబర్లో 29, 30, 31, 32 తారీఖులలో మధురాయిలో తమిళనాడులో అష్టమేధ యజ్ఞం జరగబోతోంది. ఆ అష్టమేధము యొక్క ఫలశ్రుతి ఈనాడు మీరు అందుకోబోతున్నారు. ఇప్పటికే 28 అష్టమేధ యజ్ఞాలు జరిగాయి. ప్రతి అష్టమేధ యజ్ఞము, దేశ విదేశాలలో జరిగినటువంటి అష్టమేధ యజ్ఞము సూక్ష్మ వాతావరణంలో మీ కోరికలు తీర్చేటటువంటి అందమైనటువంటి ఆనందదాయకమైనటువంటి స్వర్గీయ పృథ్వీని తయారు చేయడానికి కావలసిన శక్తి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రోధి చేస్తోంది. ఈ మేధా యజ్ఞాలలో భాగంగానే ఈనాడు మీరు గాయత్రి మేధ చేతనత్వ జాగరణ మహాయజ్ఞము చేసుకోబోతున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు చేసుకునేటటువంటి యజ్ఞము ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, జరగదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మామూలు యజ్ఞం మాత్రం కాదు ఇది. అందువల్ల యజ్ఞం మొదలెట్టే ముందు మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో కనుక ఇవాళ యజ్ఞ విద్యను మీరు అర్థం చేసేసుకుంటే, ఈ యజ్ఞ విద్య మీ కోరికలు తీర్చేటటువంటి కామధేనువుగా మారబోతోంది. కానీ ఈ యజ్ఞ విద్య కొత్తది కాదు, ప్రాచీనమైనదే. అందుకే దీనిని కృష్ణుడు నవనీతము అనేవాడు. చాలా మందికి నవనీతము అంటే వెన్న అనుకుంటారు, కాదు, యజ్ఞ విద్య నవనీతము. నీతము అంటే తీసుకువెళ్ళుట, నవ అంటే కొత్తది. ఎన్నిసార్లు మీరు యజ్ఞం చేసినా కూడా అది నవనీతమే. అర్థమవుతోందా మీకు? యజ్ఞ విద్య అన్నది కృష్ణుడు నిరంతరము స్వీకరించేటటువంటి వెన్న, నవనీతము. ఆ నవనీతాన్ని టెక్నాలజీ మర్చిపోయాం మనం, వెన్నతో పోల్చేసాం. ఆ తప్పు చేయకుండా శ్రీకృష్ణుడు ప్రపంచానికి భాగవతంలో అందజేసినటువంటి ఈ నవనీతాన్ని, గాయత్రి మేధ చేతనత్వాన్ని మీరు అవగాహన చేసుకోండి. చాలా జాగ్రత్తగా 15-20 నిమిషాలలో మీకు మీకు ఆ టెక్నాలజీ చెప్పేస్తాను, ఆ ఫార్ములా. దాని తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు ఆచరించటమే. చదువుకుంటే మార్కులు వస్తాయి అందరికీ తెలుసు, కానీ ఎంతమంది చదువుకుని మార్కులు తెచ్చుకుంటున్నారు అన్నది ప్రశ్న. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఇంత రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చినా కూడా పాస్ పర్సెంటేజ్ 30% దాటటం లేదు. అంటే 100కి 70 మంది ఫెయిల్ అవుతున్నారు చదువుకోకుండా. అలాగే ఈ యజ్ఞ విద్యని మీరు వచ్చి కూర్చుని చేసుకుని వెళ్ళిపోతే సరిపోదు. సామూహికంగా నేర్చుకున్నటువంటి యజ్ఞ విద్య మీ ఇళ్లలో ప్రతిష్ఠితమై మీ జీవితాలలో ఉపయోగపడాలి. విద్యాలయాలలో అనేక వేల మంది విద్యార్థులు కలిసి చదువుకుంటారు ఒకే విషయాన్ని. చదువుకున్న తర్వాత వారి కుటుంబానికి, వారి వ్యక్తిగత జీవితానికి అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈనాడు మీరు చేస్తున్నటువంటి గాయత్రి మేధ చేతనత్వ జాగరణ మీలో జరగాలి యజ్ఞం పూర్తయిపోయే లోపల. అది జరగటానికి కావలసినటువంటి ఆధారం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భాగవతంలో ఎలా చెప్పబడి ఉన్నదో. దానిని అంబరీషోపాఖ్యానము అని చెప్తాం. భగవద్గీత యొక్క, భాగవతం యొక్క 9వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అంబరీషుడు ఒక కృష్ణ భక్తుడు, మీకందరికీ తెలిసిందే. కానీ అంబరీషుడు అంటే ఎవరు? అంబరమును ఈశ్వరుడుగా గుర్తించినటువంటి వాడు. అంబర ఈశుడు, అంబరీషుడు. మనము గాయత్రి మంత్రాన్ని అంబరీషుడుగా గుర్తిస్తాం. ఇంకేత ఆకాశం యొక్క లక్షణం ఏమిటి అంటే వాక్శక్తి. యోగ సాధనలో వాక్కుని ఆకాశతత్వానికి ప్రతీకగా చెప్తారు. అంచేత ఆకాశాన్ని నువ్వు గెలవాలి అంటే, ఆకాశానికి నువ్వు ఈశ్వరుడివి అవ్వాలి అంటే, అంబరీషుడివి అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అని భాగవతం ఏం చెప్తుంది అంటే, నువ్వు గాయత్రి మేధ చేతనత్వ యజ్ఞాన్ని చేసుకోండి. అంబరీషుడు కథ అవుతే మనకి తెలుసు, కానీ ఈ యజ్ఞ విధానాన్ని మర్చిపోయాం. అంతటా ఒక్కసారి నేను మీకు అంబరీషుడు కథ క్లుప్తంగా చెప్తాను. అది మీరు ఈనాడు చేసుకోబోతున్నారు. మీలో ప్రతి ఒక్కడు కూడా ఒక అంబరీషుడే. ప్రతి ఒక్కడు కూడా వాక్శక్తిని ఉపయోగించుకోగలిగేవాడే. మీరు ఉపయోగించుకోగలరా, ఉపయోగించుకోలేరా? మీ వాక్శక్తిని మాట్లాడగలరు కదా, మాట్లాడగలరు కనుక ఆ మాటల ద్వారా ఒక విశేషమైనటువంటి భావాన్ని మీరు ప్రజలకి అందజేయగలరు కనుక, మీ కుటుంబానికి కావచ్చు, మీ స్నేహితులకు కావచ్చు, సమాజానికి కావచ్చు, ఆ వాక్శక్తిని మీరు అందజేయగలరు కనుక మీరందరూ కూడా అంబరీషులే. కానీ మనం చెయ్యనటువంటిది, మరిచిపోయినటువంటిది ఏంటి అంటే, వాక్శక్తి ద్వారా చేతనత్వాన్ని మార్చుకోవచ్చు. వాక్శక్తి ద్వారా అతి సాధారణముగా ఉన్నటువంటి చేతనత్వాన్ని మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి స్థాయికి మనం తీసుకెళ్లగలం. ఆ తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ ఎలా జరిగిందో మీరు గుర్తు చేసుకోండి. అంబరీషుడు ఒక అష్టమేధ యజ్ఞం చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతమని చేశాడు. భాగవతంలో జరిగే కథ అర్థం చేసుకోండి. అంబరీషుడు అశ్వమేధ యజ్ఞము చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. అశ్వమేధ యజ్ఞం ఆంధ్ర రాష్ట్రంలో జరిగిపోయింది, తిరుపతిలో. ఏ ఏ రాష్ట్రంలో అయితే అశ్వమేధ యజ్ఞం జరిగిందో ఆ వ్యక్తులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అంబరీషోపాఖ్యానానికి అర్హులే. వాళ్ళకి ఆ చేతనత్వం వచ్చేసింది. యూనివర్సిటీలో ఒక కొత్త కోర్సు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అర్హత కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఆ యూనివర్సిటీలో చేరగలిగితే వాడు ఆ డిగ్రీ పొందగలడు. అదేవిధంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అశ్వమేధ యజ్ఞం జరిగిందో ఆ రోజు నుంచి మేధాచేతనత్వ జాగరణానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తుడు అర్హుడైపోయాడు. అది గమనించుకోండి దయచేసి. రెండోదేంటి, ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసుకున్న తర్వాత ఒక నాడు ఏకాదశి వ్రతం పూర్తి చేసుకున్నాడు. ద్వాదశి ఘడియలు వస్తున్నాయి. దేవతల్ని, బ్రాహ్మణుల్ని, తన పుర ప్రజల్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ ఆహ్వానించి భోజనాలు పెట్టి వాళ్ళకి దక్షిణ సమర్పించుకున్న తర్వాత ద్వాదశ ఘడియలు దాటిపోకుండా అతను ఆహారం తీసుకోవాలి. తను అంతా ముగించుకున్నాడు, ఇంకా తను ఆహారం తీసుకోబోతున్నాడు. తీసుకోబోతూ ఉంటే దూర్వాసుడు వచ్చాడు. మహర్షి దూర్వాసుడు నీకు తెలుసు కదా, మాట్లాడితే కోపం వస్తుంది అతను. సరే వచ్చాడు, చాలా ఆనందించాడు. ఆనందించి మహానుభావ భోంచేయండి అన్నాడు. ఆగు, నేను స్నానం చేసి వస్తాను, వచ్చాక మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, ఏకాదశి ఉపవాసానికి ఉద్యాపన చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ తర్వాత జరిగేటటువంటి సంఘటన ప్రతి నెలలో ఇక్కడ మీ చేత చేయించడానికి ఇక్కడ కార్యకర్తలు సంసిద్ధులై ఉన్నారు. ప్రతి నెల 12 నెలల పాటు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటే ఆ అంబరీషోపాఖ్యానంలో గాయత్రి ద్వారా వాక్శక్తిని ఎలా పెంచుకుని మన ఇష్ట సాధన చేసుకోగలమే తెలిపేటటువంటి గాయత్రి మేధా చేతనత్వ యజ్ఞాల శృంఖలకి ఇది మొదటి మెట్టు. అందువల్ల మీరు చాలా అదృష్టవంతులని చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, మీకు తెలుసా సాధారణంగా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అదే యూనివర్సిటీలో లెక్చరర్ గా అయిపోతారు. అంచేత మీరందరూ కూడా ఈ గాయత్రి మేధ చేతనత్వ విజ్ఞానము అనేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు తలుచుకుంటే లెక్చరర్స్ గా వచ్చేయండి. టెక్నాలజీ ఇవాళ నేను చెప్పబోతున్నాను. నేను ద్వాదశ పారాయణ జరగబోతోంది, ఆయన రాలేదు. ద్వాదశ ఘడియలు దాటితే ఆ లోపల ఆయన ఆహారం తీసుకోకపోతే వ్రతం 12 నెలల పాటు ఆయన చేసినటువంటి వ్రతం వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఏం చేయాలి అని పండితుల్ని అడిగాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భాగవతంలో ఎన్ని రహస్యాలు చెప్పబడతాయి. దూర్వాసుడు రాలేదు, ద్వాదశ ఘడియలు దాటబోతున్నాయి, ఆహారం తీసుకోకపోతే వ్రతం చెడిపోతుంది, నన్ను ఏం చేయమంటారు అని పండితుల్ని అడిగాడు. పండితులతో ఎప్పుడు 2 ఒపీనియన్స్ ఉంటాయి, సమస్య అది, మీకు నచ్చింది తీసుకోవచ్చు. పండితులతో మీకుండే లాభం అది. ఒక పండితుడు ఏది వద్దంటాడో 2 పండితుడు ఏం చెప్తాడంటే చేసుకోవచ్చు అంటాడు. ఇంకా మీ ఇష్టం, ఈ పండితుడు చెప్పినట్టు చేసుకోకుండా ఉంటారు, ఈ పండితుడు చెప్పినట్టు చేసుకుంటారు. అంచేత అంబరీషుడు నన్ను ఏం చేయాలి అని అడిగాడు పండితుడు. కొంతమంది పండితులు ఏం చెప్పారు అంటే 3 సార్లు ఆచమనం చేసేస్తాను ఆయన, జలాన్ని ఆహారం తీసుకున్నట్టు అయిపోతుంది అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమన్నారు, కుదరదు ఆహారమే తీసుకోవాలి అన్నారు. అంబరీషుడికి నిర్ణయం. అంచేత మీరు పండితులను అడిగితే ఒక విషయం గుర్తుంచుకోండి, నిర్ణయం మీదే అవుతుంది తప్ప పండితులది అవదు. చాలా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సాధనలో దయచేసి పండితుల్ని ఎప్పుడు అడగండి. ఏమి అడగదలుచుకుంటే సాధన చేసినటువంటి వాళ్ళని అడగండి తప్ప. పండితులను అడిగితే మీ మీద వదిలేస్తారు. ఇంకా నిర్ణయం ఎవరు తీసుకోవాలి, మీరే తీసుకోవాలి. ముందే తీసుకోండి, మళ్ళీ పండితులను అడిగి మీ బుర్ర వేడెక్కించుకోవటం ఎందుకు. కొంతమంది పండితులు నీరు తాగండి చాలు అన్నారు, కొంతమంది పండితులు సరిపోదండి అన్నారు. ఈయన దూర్వాసుడు కోపం వస్తుందేమో అని చెప్పి 3 సార్లు ఆచమనం చేసి దూర్వాసుడు కోసం ఆగిన్నాడు. 3 సార్లు ఆచమనం చేయగానే దూర్వాసుడు వచ్చేసాడు. అంతవరకు రానటువంటి వాడు, మీకు ఆఫీస్కి వెళ్ళటానికి బస్సు వస్తుంది 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 అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆటోని పిలిచి ఆటో ఎక్కగానే ఏమవుతుంది, బస్సు వచ్చినట్టే. ఈయన గారు ఆచమనం చేయగానే దూర్వాసుడు వచ్చేసాడు. కోపం వచ్చిందండి, కోపం వచ్చి శపించాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆ శాపమే ఈనాడు మీకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తోంది. గాయత్రి మేధ చేతనత్వ జాగరణ అనేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశము ఆనాడు అంబరీషుడికి దూర్వాసుడు శపించి ఉండకపోతే వచ్చి ఉండేది కాదు. ఇది ఎందుకు చెప్తున్నాను నేను, దూర్వాసుడి కోపం ఎక్కువ శపించేస్తాడు అనే అనుకుంటాను తప్ప, ఆయన శాపాలు ఒక ఋషి యొక్క శాపాలు ఎప్పుడూ మానవ జాతికి ఉపయోగపడతాయే తప్ప మన కోపాల్లాగా మనకి మన కుటుంబానికి హాని కలగజేయవు. అది ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి. భాగవతంలో మహాత్ములు ఋషులు యొక్క శాపాలు కూడా అద్భుతమైనటువంటి వరదానాలుగా మీకు లభిస్తాయి తప్ప అవి మీకు హాని కలగజేయవు, మానవ జాతికి హాని కలగజేయవు. ఇది 2వ పాయింట్ గుర్తుంచుకోండి. మొదటి పాయింట్ నేను చెప్పింది గుర్తుంచుకోండి కదా, దయచేసి సాధన విషయాలు పండితుల్ని అడగండి, సాధన చేసినటువంటి వ్యక్తుల్ని అడగండి. గాయత్రి సాధన గురించి 12 కోట్ల మంత్ర జపాన్ని చేసుకుని సిద్ధి పొందినటువంటి మహావ్యక్తి ఏం చెప్పాడో అది మనకి ఆధారం తప్ప పండితులు కాదు. అది మొదటి విషయం. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళగానే మీకు డౌట్ వస్తుంది, ఇంతకీ యజ్ఞం నేను చేసుకోవచ్చా చేసుకోకూడదా. ఖచ్చితంగా ఒక పండితుడు మీకు చెప్తాడు చేసుకోవచ్చు అని, ఇంకో పండితుడు ఏం చెప్తాడు చేసుకోకూడదు అని. మళ్ళా నిర్ణయం మీదే. అడిగి మీరు తినే భ్రమలో పడతారు, నేను ఇస్తున్నటువంటి ఈ సలహాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ అవకాశము మీకు దేవర్షి స్థాయిలో ఎదిగినటువంటి ఒక మహా వ్యక్తి హిమాలయాల నుంచి ఉన్న అందరు గురువుల దగ్గర నుంచి చేతనత్వాన్ని పుంజుకుని గాయత్రి పరివార్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థను స్థాపించినటువంటి మహనీయుడు మీకు అందిస్తున్నటువంటి యజ్ఞ విధానం ఇది. అంత గొప్పవాడు చెప్తే ఇంకా మీకు అనుమానం ఎందుకు? అడగండి ఎవరిని. రెండోది ఎలా చేయాలి? మనుషులు తాగాలా, తాగక్కర్లేదా, ఏం చేయక్కర్లే, మీరు చేసుకోవాల్సింది జాగ్రత్తగా వినండి. అంబరీషుడికి నువ్వు ఆహారం తీసుకున్నావు కదా అని చెప్పి దూర్వాసుడు శపించాడు. అంబరీషుడు, అంబరీషుడు అంటే అంబరమే ఈశ్వరుడుగా గలవాడు అంటే గాయత్రి మంత్ర ఉపాసకుడు. ఆ గాయత్రి మంత్ర ఉపాసకుడికి దూర్వాసుడు లాంటి మహర్షి శాపం ఇస్తే ఏమైందో తెలుసా? ఆ శాపం బెడిచి కొట్టింది. ఎవడైతే శాపించాడో వాడి మీదకే ఆ శాపం వెనుదిరిగింది. అంబరీషుడు అక్కడే ఉన్నాడు. అర్థం చేసుకోండి, యజ్ఞం చేస్తున్నటువంటి వాడికి ఏ విధమైనటువంటి ఆపదలు రావు. దూర్వాసుడు లాంటి మహర్షి వచ్చి ఏం చెప్పినా కూడా అది వాడి మీదకి వెను తిరుగుతుందే తప్ప మీరు కదలకుండా చేసుకుంటూ ఉంటే మీకేమదు. వదిలేసి పారిపోయారనుకోండి, ఆవిడేం చేస్తాడు? ఒకనాడు విష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో మాట్లాడుకుంటున్నాడు. జూదం గబుక్కులు లేచాడు. లక్ష్మీదేవి ఆపింది, మీకు ఎప్పుడు ఇంతేనో మాయ చేస్తూ ఉంటారు, మీరు ఊడిపోబోతున్నారు కనుక ఆట వదిలేసి వెళ్ళిపోతున్నారు అని. కాదు తల్లి, అక్కడ భక్తులు ఒకళ్ళు రాళ్లతో పొడుస్తున్నారు, వాడేమో నారాయణ నారాయణ అంటున్నాడు, వాడిని రక్షించాలి అని. ఆహా, భక్తుడు కష్టంగా ఉందా స్వామి, ఒకే వెళ్ళండి నా పుత్రుడే కదా అంది. సగం దూరం వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చేస్తే ఎందుకు స్వామి వచ్చేసావు, నీ భక్తుడిని రక్షించలేదా అని అడిగింది. రాయొచ్చాడు వాడు అన్నాడు. ఈ యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళు ఓ విశిష్టమైనటువంటి మానసిక స్థితి ఉంచుకోవాలి. ఎవడు మీకు ఏమి చెప్పినా కూడా తల వంచి దాన్ని స్వీకరించండి తప్ప హ్యూమినిటీ అనుకువ నేర్చుకోండి. అంతే తప్ప నేను యజ్ఞం చేస్తున్నాను, నేను ఇంత గొప్పవాడిని కనుక నాతో ఇన్ని అనుకూడని మాటలు అంటావా అనే అంబరీషుడు ఎలాగైతే దూర్వాసుని అనలేదు. మీరు కూడా ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. ఎవరు ఏ విధమైనటువంటి మేము వెనక్కి తిరిగేటటువంటి మాటలు, మనస్సును విరిచేసేటటువంటి మాటలు వినిపించుకోండి. అంబరీషుడు కథ అందుకు చదవాలి భాగవతంలో. అంతే, అంబరీషుడు ఏం చేశాడు, స్వామి నన్ను శపిస్తున్నావా నువ్వు, ఓకే జై గురుదేవ్, స్వీకరించాడు. స్వీకరించి తను ఉన్న చోటే ఉన్నాడు, తన కార్యక్రమాలు ఏమీ ఆపలేదు. ఏం జరిగింది? విష్ణు యొక్క చేతనత్వము, దాన్నే మేధా చేతనత్వము అంటాం, విష్ణునత్వ చేతనత్వము అదూర్వాసుడి మీద వెంటబడింది. శివుడి దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళి స్వామి రక్షించండి రక్షించండి. అంబరీషుడు యొక్క ఆ సహనము నన్ను భరించలేనటువంటి ఆవేదనకు గురి చేస్తుంది అని. మేమేం చేస్తాము, అంబరీషుడు విష్ణుభక్తుడు కనుక పోయి ఆ విష్ణువునే అడగండి అన్నాడు. ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా మీ అదృష్టాన్ని అర్థం చేసుకోండి. ఈనాడు చేస్తున్నటువంటి మీరు వెళ్ళి విష్ణువుని అడగండి అన్నారు దేవతలందరూ శివుడితో సహా. విష్ణు దగ్గరికి వెళ్ళాడు దూర్వాసుడు, శాపము పెట్టినటువంటి దూర్వాసుడు. విష్ణు ఏమన్నాడు, నేనేమి చేయలేను, నేను భక్తులకి దాసుణ్ణి, యజ్ఞానికి కనుక మీరు సక్రమంగా చేసుకుంటూ ఉంటే ఆ విష్ణువే మీకు దాసుడవుతాడు, ప్రపంచాన్ని శాసించేటటువంటి ఆ విష్ణువే మీ కోరికలు తీర్చేటటువంటి వ్యక్తిగా మారుతాడు. అంతేత నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణి అడుగు బాబు, ఇంకేంటే నేను భక్తుడికి వశమై ఉంటాను, మిగతా దేవతలందరూ నాకు వశమై ఉన్నారు కనుక మీరు నా దగ్గరికి వచ్చారు అతను వాళ్ళని కంట్రోల్ చేయమని, కానీ నేను కూడా నా స్వతంత్ర నిర్ణయాన్ని తీసుకోలేను, నేను భక్తుడికి వశమై ఉంటాను కనుక భక్తుడి దగ్గరికే వెళ్ళు. భక్తుడి దగ్గరికే వెళ్తే అంబరీషుడు ఏమంటాడు, నాకేం తెలుసు బాను బావా, నేనేం చేయలేను. నేను ఇప్పుడు అంబరీషుడికి ప్రాబ్లం వచ్చింది, శపించాడు, అంబరీషుడి మీదకి ఆ శాపం వెళ్తాలే. శాపం యొక్క నియమం ఏంటి అంటే అది ఎవరి మీదకో ఒకళ్ళ మీదకి ఎక్కదు. అప్పుడు విష్ణువు ఏమన్నాడు అంటే ఆ శాపాన్ని నేను తీసుకుంటాను, నేను భరిస్తాను ఆ శాపాన్ని అని చెప్పి ద్వాదశ రాశుల్లో తిరిగేటటువంటి సూర్యుడి యొక్క శక్తిగా మనకి ప్రత్యక్షం అవుతున్నాడు. మేధగా ప్రతి నెల కూడా సూర్య సంక్రమణం ఎప్పుడెప్పుడు జరుగుతుందో ఆ రోజుల్లో ఇక్కడ సహస్రకుండి యజ్ఞాలు మనం జరుపుకుంటూ ఉండాలి. ఆ అంబరీషుడి యొక్క చేతనత్వము, ఆ మేధా చేతనత్వం మనలో జాగృతం అవ్వాలి. ఈ కార్తీక మాసంలో మనం వెలిగించుకున్నటువంటి జ్ఞాన జ్యోతి మనకే కాక ఇంటింటికి వెళ్లేటట్టు చూసుకునే బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇంకా మీ మేధా జాగరణ యజ్ఞంలో మీరు మీ ముందు ఉన్నటువంటి ఇటుకల్ని చూసుకోండి, 12 ఇటుకలు ఉంటాయి చూసుకోండి, అవి కింద 6 ఇటుకలు పైన 6 ఇటుకలు ఉంటాయి. అవి సూర్యుడి యొక్క 12 రాశుల్లో గమనానికి ప్రతీక. అది ఉపయోగించుకోవటం మీకు క్రమక్రమంగా యజ్ఞ విధానంలో చెప్తారు వీళ్ళు. ఆ సూర్యుడిని మీరు ఆ ఇటుకల్లో కట్టి పడేయవచ్చు. పుండరీకుడు కృష్ణుడు వచ్చి, నేను వచ్చాను మీ తల్లిదండ్రుల సేవ మానుకో, నన్ను దర్శనం చేసుకో అంటే ఏం చేశాడు పుండరీకుడు? ఓ ఇటుక నుంచిలేడు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఇటుక మీద నుంచుండిపోయాడు. పండరీపురంలో ఇప్పటికీ కూడా అదే రూపంలో దర్శనం ఇస్తాడు మనకి. ఇటుక కృష్ణస్వరూపము అని గుర్తుంచుకోండి, అది మనం మర్చిపోయాం. ద్వాదశ రాశిలో తిరుగుతున్నటువంటి సూర్యుడికి ఆ ఇటుకలు ప్రతీక. సూర్యుడు గ్రహానికి రాజు. ఎవరి ఇళ్లలో అవుతే ఈ 12 ఇటుకలు ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా గ్రహాలకి అధిపతి అయినటువంటి రాజు సూర్యుడు వాళ్ళ కంట్రోల్లో ఉంటే గ్రహ దోషాలు ఉండవు. గ్రహ దోషాలు ఉండకపోతే వాస్తు దోషాలు ఉండవు. గ్రహ వాస్తు దోషాలు ఉండకపోతే నక్షత్ర దోషాలు ఉండవు. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. కేవలం మీరు చేయవలసింది ఏంటి అంటే 12 ఇటుకలు మీ ఇంట్లో పెట్టుకోవటమే. ప్రతిరోజు ఆ 12 ఇటుకల్ని ఆ క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ ఒక్కొక్క ఇటుకలో ఆ సూర్యుడి యొక్క అంశాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉండటమే. ఆ గుర్తు చేసుకునే విద్యే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంధకారాన్ని పోగొట్టేటటువంటి ఆ సూర్యుడు ప్రతి ఇటుకలో ఉన్నాడు అని భావించుకుంటూ ఈ గురు స్తోత్రాన్ని చదువుకుంటూ 12 ఇటుకలు మీరు అలా అమర్చుకోండి. గురు చేతనత్వం మీ దగ్గరికి వస్తుంది. నిజంగా గురు చేతనత్వం వస్తుందా మాస్టర్ అని నన్ను చాలా మంది అడిగారు. ఈనాడు ఈ కాలంలో భాగవత ధర్మాన్ని చాలా స్పష్టంగా మనకు అందజేసినటువంటి అనేక మంది వ్యక్తుల్లో షిర్డీ సాయి కూడా ఒక వ్యక్తి. షిర్డీ సాయి చేతిలో ఎప్పుడు ఇటుక ఉండేది, పడుకుంటే తల కింద ఇటుక ఉండేది, నడుస్తూ ఉంటే చేతిలో ఇటుక ఉండేది, కూర్చుంటే చేతి కింద ఇటుక ఉండేది. ఇటుక ఎందుకండి మీరు అలా పట్టుకుంటారు అంటే షిర్డి సాయి ఏం చెప్పాడు అంటే, ఈ ఇటుక నా గురువు యొక్క అనుగ్రహము. గురువు ఎవరు? అంధకారాన్ని పోగొట్టేవాడు. అంధకారాన్ని పోగొట్టేవాడు ఎవడు? సూర్యుడు. సూర్యుడు యొక్క శక్తి ఎందులో ఉంది? గాయత్రి మంత్రంలో ఉంది. లింక్ అర్థం చేసుకోండి. అంతేత గాయత్రి మంత్రం చదువుకుంటూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః, ఓం భూర్భవస్వ తత్సవితుర్వలింగం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఒప్పిటికి పెట్టుకోండి. మళ్ళీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. రెండు ఇటు పెట్టుకోండి. ఇప్పుడు మీ ముందు ఇటుక పెట్టే ఉన్నాయి కనుక మీ కుడివైపు నుంచి మొదలెట్టండి. కుడివైపు ఉన్న కింద ఇటుక మీద చేపెట్టండి. ఈ మంత్రం చదవండి నాతో పాటే. ఓం. కుడివైపు మీ కుడివైపు ఉన్న ముందు ఉన్నటువంటి కింద ఇటుక సైక్లిక్ ప్రాసెస్ లో వస్తాం. చక్రీ క్రమంలో అర్థమైంది కదా. మొదటి ఇటుక కింద పెట్టుకోండి, ముట్టుకోండి దాన్ని. ఓం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రక్రియ క్రమంలో కింద నున్న రెండో ఇటుక మీద చేపెట్టండి. ఓం, ఇది మేషరాశిలో ఉన్నటువంటి దోషాన్ని పోగొడుతుంది. అలాగే 12 ఇటుకలు మీరు ఎప్పుడైతే ఇలా చేపెట్టుకుని మంత్రాన్ని చెందుతారో మీ జాతకంలో ఉన్నటువంటి అన్ని గ్రహ దోషాలు పోతాయి. గురువు యొక్క శక్తిని నమ్మండి. మీరు భారతీయులైనటువంటి మనకే మన గురువు మీద నమ్మకం లేదు. మీకు గురువు గారి ఫోటో ఉండుంటుంది అక్కడ, ఆ గురువు గారి ఫోటో చూసుకుంటూ అవసరం అవుతే ఎడం చేతిలో గురువు గారి ఫోటో పెట్టుకోండి, చూసుకుంటూ ఉండండి. నా వైపు చూడద్దు. ఆ శక్తిని ఆ ఇటుకల్లోకి రానివ్వండి. రెండో ఇటుక. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. మూడో ఇటుగా గురువు మీదే దృష్టి ఉంచుకోండి. మీ భావం ఎంత తీవ్రంగా ఉంటుందో, మీ ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో అంత ఫలితాలు ఇస్తాయి. ఆ సూర్యుడి గురించి మర్చిపోండి. ఆ సూర్యుడి యొక్క శక్తి ఆ ఇటుకల్లోకి వెళ్తుంది. మూడో ఇటుక మీద చేసి పెట్టుకోండి, మిథున రాశికి సంబంధించిన ఇటుకది. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నాలుగు ఇంటికి మీద చేపెట్టండి. కర్కరాశి, కర్కరాశి దోషాలన్నీ పోతాయి. కర్కరాశిలో ఉన్నటువంటి పుట్టిన వాళ్ళైనా సరే, లేకపోతే లంగ్ ట్రబుల్ ఉన్న వాళ్ళైనా సరే, ఈ ఇంటికి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఐదో ఇటు హార్ట్ ట్రబుల్స్, సింహరాశికి సంబంధించినటువంటి ఇటుక అయితే దాని మీద చేపెట్టుకుంటే ఆ ఐదో ఇటుక అయినటువంటి సూర్యుడి యొక్క శక్తి మీ బీపీని కానీ, మీ హార్ట్ ట్రబుల్స్ ని కానీ, మీ హృదయగత ఇతర భావనలు, హృదయము అంటే ప్రేమ, ఇమోషనల్ యాటిట్యూడ్స్ కూడా ఉంటాయి, అవన్నిటినీ కూడా నయం చేస్తోంది అనేటటువంటి భావనతో పూజ్య గురుదేవుల యొక్క రూపాన్ని చూసుకుంటూ నమస్కారం చేసుకుందాం. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆరో ఇటుగా లివర్ ట్రబుల్, ప్యాంక్రియాస్, డయాబెటీస్, లివర్ ట్రబుల్స్ ఉన్నటువంటి వాళ్ళు, డైజెస్టివ్ ట్రబుల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇటుక మీద ఎక్కువ దృష్టిని పెట్టుకుని, గురువు గారి మీద మనస్సును పెట్టుకుని మంత్రాలు చదువుకుందాం. గురువు యొక్క అనుగ్రహాన్ని కోసం ప్రార్థన చేసుకుందాం. కన్యారాశి. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర
గర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
కింద ఉన్నటువంటి ఆ రీతికలు అయిపోయాయి. ఇంకా పైన ఉన్నటువంటి, ఇందాక మొదటిసారి మీరు ఏ ఇటుకని కిందను ముట్టుకున్నారో దాని పైన ఉన్న ఇటుక మీద చేతులు పెట్టుకోండి. తులారాశి నాభి, నాభి యొక్క ప్రాముఖ్యత మనం మర్చిపోయాం. నాభి గురించి ఇవాళ నేను చెప్పలేను, కానీ సమత్వం యోగ ఉచ్యతే, యోగానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా, సృష్టికి కావలసినటువంటి శక్తి అంతా కూడా నాభిలోనే ఉన్నది. ఆఖరికి విష్ణువు కూడా సృష్టి చేయాలి అనుకుంటే నాభిలోంచి బ్రహ్మ ఉత్పత్తి అవుతే తప్ప సృష్టి చేయలేడు. నాభి అంత ముఖ్యమైనటువంటిది. అంచేత ఏ విధమైనటువంటి మీకు టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కి ఆధారభూతమైనటువంటి తులారాశి మీద చేపెట్టుకోండి. పైన ఉన్నటువంటి ఐదుగా కళ్ళు మూసుకుని గురువు యొక్క రూపాన్ని చూసుకుంటూ ఈ పాటికి గురువు గారి యొక్క రూపం మీకు వచ్చేసి ఉంటుంది. ఆ శక్తి సంబంధమైనటువంటి ఆ ముఖాన్ని చూసుకుంటూ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తర్వాత ఎనిమిదవ ఇటిక వృష్టిక రాశి. ప్రైవేట్ పార్ట్స్, సెక్చువల్ డిజార్డర్స్, మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్, మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ లో కాలిక్స్, పెయిన్స్ అవి వచ్చినప్పుడు డిస్మెనోరియా అంటారు దాన్ని, అలాంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎనిమిదవ ఇటికని రోజు ఉపయోగించుకోవచ్చు. కళ్ళు మూసుకుని మళ్లీ గురువు యొక్క శక్తిని ప్రార్థన చేద్దాం. వృష్టిక రాశి వాళ్ళకి వృష్టిక రాశిగతమైనటువంటి దోషాలు దీంతో పోతాయి. కుజగ్రహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా మంగళీక అనేటటువంటి దోషము, అంటే స్త్రీలకు ఆ కుజ దోషం ఉంటే పెళ్లి కాదు అంటూ ఉంటారు, ఆ దోషం ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా ఈ ఎనిమిదవ ఇటిక మీద మీ దృష్టిని పెట్టుకుంటూ ఆ గురువుని ప్రార్థన చేద్దాం. గురువు అనుగ్రహంతో అసంభవాలు సంభవం అవుతాయి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తొమ్మిదవ ఇటిగా ధనురాశి. ధనురాశిలో పుట్టిన వాళ్ళు, గురువు యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అనుకున్నటువంటి వాళ్ళు, ప్రతిరోజు మీరు యజ్ఞం చేసుకుంటున్నప్పుడు ఈ తొమ్మిదవ ఇటిక మీద ధ్యానం కేంద్రీకరించుకోండి. ధనురాశి అంటే లక్ష్యాన్ని భేదించేటటువంటి ధనస్సు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, ఆ ధనురాశి ఇది, ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్మమ. ఏ విధమైనటువంటి జీవితంలో మీకు అడ్డంకులున్నా నీ యజ్ఞం చేసుకుంటున్నప్పుడు ప్రతిరోజు ఆ తొమ్మిదో ఇటిక మీద చేయి పెట్టుకుని హే గురుదేవా అని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని ప్రార్థన చేయండి. చూడండి మీ జీవితాల్లో ఎన్ని చమత్కారాలు జరుగుతాయో. ధనురాశికి సంబంధించినటువంటి ఐటింగ్ మీద చేయి ఉంచండి. గురువు యొక్క స్వరూపాన్ని మనస్సులో ఊహించుకుంటూ
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
फदवीटिका మకర రాశి, మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి, శనిగ్రహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి, ఏలినాటి శనితో మేము బాధపడుతున్నాం అన్నటువంటి వాళ్ళకి, శని మహర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు, మేము చాలా కష్టాలుగా ఉన్నాము శని వల్ల అనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 11వ ఇటిక చాలా ఉపయోగ చాలా ఉపయోగపడుతుంది. మకర రాశికి సంబంధించింది, దాని మీద చేపెట్టుకుని గురువుని ప్రార్థన చేద్దాం. చెయ్య దాని మీద ఉండాలి, మనస్సు గురువు యొక్క రూపం మీద ఉండాలి, ఉచ్చారణ గాయత్రి మంత్రం మీద, గురు ప్రార్థన మీద ఉండాలి.
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
కుంభరాశి 11వ ఇటిక. ఈ కాలంలో ఆర్థరైటిస్, చాలా చోట్ల నేను మోకాలు నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాను. మీరు ఇచ్చేసి చూడండి, మీ ఇంట్లో ఈ 12 ఇటికలు పెట్టుకుని, ఈ 11వ ఇటిక మీద మనస్సు పెట్టుకుని, నా మోకాలు నొప్పి తీసివేయి హే గురుదేవా, హే సూర్య భగవానుడా, ఆరోగ్య ప్రదాత అయినటువంటి హే సూర్యదేవ, నాకు ఆరోగ్యాన్ని నా మోకాలు నొప్పిని తీసేయని ప్రార్థన చేయండి, చేసుకుంటూ చేసుకోండి. గురువు యొక్క స్వరూపాన్ని చూసుకోండి. 11వ ఇటిక.
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్.
12వ ఇటిక మీనరాశి. మీనరాశి వాస్తు దోషాలని పోగొడుతుంది, దాన్నే మత్స్య యంత్రంగా చాలా మంది వాస్తు విచారదులు మీ ఇళ్లలో పెట్టుకోమంటారు. ఈ 12వ ఇటికను కనుక మీరు అలా చేపెట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఈ మీనరాశి ఈ మత్స్య యంత్రం వల్ల పోతాయి. ఆచరించి చూసుకోండి. అందుకే నేను చెప్పాను, మీరు చాలా అదృష్టవంతులని. ఈ విధంగా 12 ఇటికలను ఉపయోగించుకునేటటువంటి మీరు వాస్తు దోషాలు గ్రహ దోషాలు అన్ని పోగొట్టుకుని మీ చేతనత్వాన్ని జాగృతం చేసుకుని మీ మేధను జాగృతం చేసుకుని అష్టమేధ యజ్ఞం యొక్క ఫలాన్ని మీరు పొందగలుగుతారు. 12వ ఇటిక మీనరాశి గురువు యొక్క స్వరూపాన్ని చూసుకుంటూ
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
12 ఇటికల మీద అయిపోయాయి, చేతులు తీసేయండి. కళ్ళు మూసుకుని ఆజ్ఞాచక్రం దగ్గర మీ సమస్యలు చెప్పుకోండి. ఈనాటి యజ్ఞంలో పాల్గొన్న మీకు ఆ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో చూసుకోండి. పెళ్లి కావాలా మీ పిల్లలకి అనుకోండి ఆజ్ఞాచక్రం దగ్గర, కానీ కండిషన్ ఎడమ అడ చేతిలో కుడి అరిచేయ ఉండాలి. సర్కిట్ పూర్తవ్వాలి, కరెంట్ ప్రవహించాలి. ఇలా పెట్టుకోండి, కళ్ళు మూసేసుకోండి. ఇంకా కేవలము ఒక 4-5 సార్లు ఒళ్ళో పెట్టేసుకోండి చేతిని, రిలాక్స్డ్ గా, బీ రిలాక్స్. రిలాక్స్. ఎడమ అరిచేయ, కుడి అరిచేయ తిప్పి పెట్టుకోండి. జాగ్రత్తగా చూసుకోండి, కళ్ళు ముంచేసుకోండి. ఏకాగ్రతతో మీ కోరిక కోరుకోండి. దాని తర్వాత అగ్నిని పిలుస్తాం మనం. మన ఈ కోరిక దేవతల్లోకి వాళ్ళు తీసుకెళ్ళిపోయి మీ కోరికలు ఎంత చమత్కారికంగా పూర్తవుతాయో చూసుకోండి. ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్. రుచి ఎలా ఉంటుంది అంటే చేస్తే తెలుస్తుంది మీకు. చూసుకోండి అది స్పష్టంగా. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఏదో ఆలోచిస్తూ పోగొట్టుకోకండి. బయట కూర్చున్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని స్పష్టంగా ఈ యజ్ఞ వాతావరణంలో సహస్రార చక్ర జాగరణ స్థితి ఇది. సహస్రకుండి యజ్ఞము అంటే డైరెక్ట్ గా మీ పీనియల్ గ్లాండ్కి వెళ్ళిపోతుంది పవర్ అంతా కూడా. అందుకు సహస్రకుండీలు పెడతాం మనం. వెయ్యి మంది వచ్చారా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ వెయ్యి కుండీలు ఉన్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈ యజ్ఞం అయిపోయాక ఇంకొక 15-20 నిమిషాలు యజ్ఞం అయిపోతుంది. యజ్ఞం అయిపోయిన తర్వాత మీలో ప్రతి ఒక్కరూ కూడా కనీసము 7 సార్లు ప్రదక్షిణ చేసి వెళ్ళండి. అప్పుడు కానీ దాని రిజల్ట్స్ రావు. సర్కిట్ కంప్లీట్ అవ్వాలి. మనకి 7 చక్రాలు ఉన్నాయి కనుక సహస్ర కుండీలకు యజ్ఞానంతరము ప్రతి ఒక్కరూ కూడా 7 ప్రదక్షిణలు చేసుకు వెళ్ళండి. అప్పుడు చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో. యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాతకృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. ప్రదక్షిణ చేసుకుంటే పాపాలు పోతాయి. ఒక్కొక్క అడుగుతో పాపాలు పోతాయి. ఈ సహస్రకుండి యజ్ఞ వాతావరణంలో ఇంత మంది భావుకులు ఉన్నటువంటి చోట మీరు ప్రదక్షిణ కనుక చేసుకోగలిగితే యజ్ఞానంతరము ఖచ్చితంగా మీ జీవితాలు ధన్యమైపోతాయి. కోరికలు స్పష్టంగా చెప్పుకోండి. యజ్ఞం మొదలెడతాం. తొందరపడకండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. స్పష్టంగా ప్రమోషన్ కావాలా, ఏం చికాకుందో చెప్పుకోండి. మీరు ఋషులు అందజేసినటువంటి వైజ్ఞానిక ప్రక్రియను, యజ్ఞ ప్రక్రియను, కోరికల్ని పిండుకోనేటువంటి ప్రక్రియల్లో మీరు కోరికలు పిండుకోండి. మనకు అడగటం చేత కాకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? హాయిగా నిస్సంకోచంగా ఏం కావాలంటే అదే అడగండి. కళ్ళు మూసుకుని చిన్న సూచన గమనించుకోండి. ప్రతి నెల సూర్యుడు సంక్రమణం చేసేటప్పుడు ఈ సహస్రకుండి యజ్ఞం ఇక్కడ జరుగుతుంది. దాంట్లో మీరు 12 నెలల పాటు పాలు పంచుకుంటే ఇందాక నేను చెప్పిన అంబరీషుడు యొక్క గాయత్రి మేధ చేతనత్వ జాగరణ మీలో జరిగిపోతుంది. దాన్ని గమనించుకోండి. వీలున్నటువంటి వాళ్ళు ఈ యజ్ఞకుండం మీద ఆ దీక్ష కూడా తీసుకోండి. నేను ప్రతి నెల జరిగేటటువంటి ఆ గాయత్రి మేధ జాగరణ యజ్ఞానికి వస్తాను 1 సంవత్సరం పాటు. రాగలనా లేదా అని ఆలోచించి మానకండి. వచ్చేయండి, అంతే. తర్వాత గురువులు ఏం చేస్తారో చూద్దాం. మీరు మాత్రమే కాకుండా ఇలాంటి యజ్ఞకుండీలను మీ బంధువులకి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళ ఇళ్లలో పెట్టించుకుని ఒక కోరికలు తీరేటటువంటి ఒక స్వర్గీయ వాతావరణాన్ని నిర్మించడానికి మనం పునాది రాళ్ళం అవుదాం. కోరిక రిపీట్ చేసుకుంటూ ఉండండి. ఓ